ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, कृष्णाय वासुदेवाय, देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय, नमः पंकजमालिनी, नमः पंकजनेत्राय, नमस्ते पंकजांग्रये। हे कृष्ण करुणा सिंधो, दीनबंधो जगत्पते, गोपीश गोपिका कांत, राधा कांत नमोस्तुते। అందరు గట్టిగా చెప్పండి, తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభాను సుతే దేవి ప్రణమామి హరి ప్రియ నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామే గౌరత్విషే నమః। ఆనందలీలామయ విగ్రహాయ హేమాంబు దివ్యాచరి సుందరాయ తస్మై మహాప్రేమరసప్రదాయ చైతన్య చంద్రాయ నమో నమస్తే। వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద। హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే। ఈరోజు ఈ యొక్క భగవద్గీత యథాతథం 9వ అధ్యాయం 30వ శ్లోకం చర్చించుకునే ముందు, ఈరోజు గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనటువంటి నిత్యానంద ప్రభు యొక్క సన్నిహితమైనటువంటి సహచరులు అయినటువంటి మహేష్ పండిత్, అదే రకంగా ఉద్దారణ దత్త ఠాకూర్ వారి ఇరువురి యొక్క తిరోభావ దినోత్సవం। వాస్తవానికి బయట ఎవరైనా కానీ మరణిస్తే చాలా బాధపడతారు, వాళ్ళకి ఏ రకంగా ఆ యొక్క సంఘటనను ఎలా ఎదుర్కోవాలని తెలియకుండా తీవ్రమైనటువంటి ఆందోళనకు దుఃఖానికి గురి అవుతారు. సో రామానంద రాయని చైతన్య మహాప్రభు ప్రశ్నిస్తారు, ఈ ప్రపంచంలోనే చాలా భక్తుడికి చాలా పెద్ద బాధ ఏమిటి అని అంటే దానికి రామానందరావు ఏం సమాధానం చెప్తారంటే, భక్తుల యొక్క విరహం, ఎవరైనా కానీ భక్తులు, మహోన్నతమైనటువంటి భక్తులు, వాళ్ళతో తిరోభవించడం అనేటువంటిది అదే భక్తునికి పెద్ద బాధ. అందుకే ఇప్పుడు మనం పాడుకున్నటువంటి కీర్తన సపార్షద భగవత్ విరహ జనిత విలాప అనేటువంటి నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క కీర్తన పాడుకున్నాం. సో ఈ కీర్తన మొత్తం ఏమిటంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి యొక్క సాంగత్యాన్ని కోల్పోయినాననేసి, అదే రకంగా రూపు గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, గొప్ప గొప్ప శ్రీనివాస ఆచార్య, వీళ్ళందరి యొక్క సాంగత్యాన్ని నేను కోల్పోయినాననేసి నరోత్తమ దాస్ ఠాకూర్ విలపిస్తున్నారు ఈ యొక్క కీర్తనంలో. సో ఆ రకంగా రామానందరావు ఇచ్చినటువంటి సమాధానము, భక్తుడికి ఎటువంటి దుఃఖం ఏమి లేదు, ఆందోళన ఏమి లేదు, ఎక్కడున్నా కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పారు, నైవోద్విజే పరదురత్యయ వైచరణ్యాస్ త్వద్వీర్య గాయన మహామృత మగ్న చిత్త శోచేతతో విముఖ చేతస ఇంద్రియార్థ మాయా సుఖాయ బరముద్వహతో విమూఢాన్. ఏం చెప్పారంటే ప్రహ్లాద్ మహారాజు, నా కొరకు నాకే బాధలు, ఎందుకనంటే సదా మీ యొక్క పాద పద్మాల యొక్క చింతన నాకుంది. సో అందుకు నా గురించి నాకేం బాధ లేదు, నా బాధ అంతా ఏమిటంటే ఈ బద్ధస్థితిలో ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఈ ప్రపంచంలో ఈ సంసార చక్రంలో జనన మరణాలనేటువంటి సంసార చక్రంలో కొట్టుమిట్లాడుతున్నారో అటువంటి జీవుల గురించి వాళ్ళ యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని చూసి నాకు బాధ కలుగుతుంది అని ప్రహ్లాద్ మహారాజు ప్రార్థిస్తున్నారు. ఇది శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి శ్లోకం. సో అదే రకంగా మనం చూసినట్లయితే భక్తులకి వాళ్లకు కృష్ణ చైతన్యం ఉంది, వాళ్ళ హరే కృష్ణ మంత్రం ఉంది, భక్తుల యొక్క సాంగత్యం ఉంది, భగవంతుని యొక్క అర్చామూర్తుల సేవ ఉంది, శ్రీమద్ భాగవత శ్రవణ, భగవద్గీత అధ్యయనం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భక్తుడు ఏమంతగా ఎక్కువ చింతించడు. ఏదైనా వచ్చినా గానీ కష్టాలు లోపాలు ఏమైనా వచ్చినా గానీ అవన్నీ కూడా తాత్కాలికమే, ఈ శరీరం ఉన్నంతరికే. భగవంతుణ్ణి, భగవంతుడు కూడా ఏం చేస్తారంటే భక్తుడికి ఈ జన్మలోనే అతను త్వరితగతిన అన్ని రకాలైనటువంటి కర్మలు పూర్తి చేసుకునే విధంగా భగవంతుడు ఈ జన్మలోని అన్ని రకాలైనటువంటి దుఃఖ రూపంలో ఇచ్చి అన్నింటినీ కూడా ఆ లెక్కలన్నింటినీ పూర్తిగా సమాప్తి చేసుకుంటారు. సో అందుకనే ప్రభుపాద వారు ఒక భాష్యంలో ఏం రాస్తారంటే, భక్తులు ఎవరైనా కష్టపడుతుంటే వాస్తవానికి వాళ్ళు ఆనందపడాలంట. ఎందుకు ఆనందపడాలంటే మనకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోతున్నాయి. మన దగ్గర నుంచి 1000 కిలోల బరువు పక్కన పడింది అనుకోండి, మన దగ్గర నుంచి దానికి బాధపడాలా ఏడవాలి, అయ్యో నాకు 1000 కిలోల బరువు నా దగ్గర నుంచి దూరం అయిపోయిందే, అది ఎప్పుడు మోస్తూ తిరుగుతూ ఉన్నాం. కృష్ణుడు ఏం చేశాడు, దాన్ని తీసి పక్కన పెట్టాడు. సో అట్లా ఏమిటంటే మన ఈ కష్ట రూపంలో ఏమవుతుందంటే ప్రభుపాద గారు భాష్యంలో రాస్తున్నారు, ఈ కష్ట రూపంలో ఈ మనకున్నటువంటి మిగతా కర్మలన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళనం అయిపోతున్నాయి, భక్తులు ఆ రకంగా ఆనందించాలి. సో అట్లా ఈ గొప్ప గొప్ప ఆచార్యులు వీళ్ళందరూ కూడా, ఈ ఉదాహరణ దత్త ఠాకూరు, మహేష్ పండిట్, వీరందరూ కూడా నిత్యానంద ప్రభు యొక్క సన్నిహితమైనటువంటి సహచరులు. బయట వాళ్ళు బాగా విలపిస్తారు, వాళ్ళు ఎందుకు శారీరకమైనటువంటి బంధనాల వల్ల వాళ్ళు విలపిస్తారు, అయితే భక్తులు విలపించేటువంటిది అట్లాంటి ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యము నేను కోల్పోతున్నానే, ఆయన యొక్క వ్యక్తిగత వాపు సేవ దొరికేటువంటి అవకాశం లేదే, ఆయన యొక్క సూచనలు ఉన్నాయి, అయితే ఆయన యొక్క వాపు సేవ, ఆయన యొక్క వ్యక్తిగత ఉదాహరణ ద్వారా మనకెంతో స్ఫూర్తినిస్తూ ఉంటాడు. సో దాన్ని మేము కోల్పోయినామే అనేసి భక్తులు చాలా విలపిస్తారు. ఎందుకంటే అటువంటి గొప్ప వైష్ణవులే కృష్ణ సేత మార కృష్ణ దీతే పారు, ఈ యొక్క ఏబరో కరుణాకరో అనేటువంటి కీర్తనలో ఉంది. కృష్ణుడు నీవాడు, నువ్వు అనుకుంటే కృష్ణుడికి, కృష్ణుని అందరికీ ఇవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యం నీకుంది. సో నాకు, నేను అందరికన్నా హీనుణ్ణి, నాకు ఎటువంటి అర్హత లేదు, దయచేసి నా కృష్ణుని ప్రసాదించు అని ఆ వైష్ణవ ఠాకూర్ని మనం ప్రార్థిస్తున్నాం, ఓహే వైష్ణవ ఠాకూర అనేటువంటి కీర్తనలో కూడా. సో మనం ఎందుకు అట్లాంటి వైష్ణవుడు ఆయన తిరోభవించినప్పుడు మనం ఎందుకు బాధపడతామంటే, అటువంటి శుద్ధ భక్తుడు ఎవరైతే మన కృష్ణుని ప్రసాదిస్తాడో అతను మనకు దూరమైనాడే, అతని యొక్క వ్యక్తిగత సాంగత్యం, అతను శుద్ధ భక్తుడు, ఆ శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యాన్ని మనం కోల్పోయినామే అనేసి మనం బాధపడతాం. బయట వాళ్ళు కూడా బాధపడతారు, బయట వాళ్ళు దేనికోసం బాధపడతారు, ఇంకా అతను ఏమి చేయకుండా వెళ్ళిపోయినాడు అని బాధపడతారు. చేసేసి ఆల్రెడీ ఎన్నో చేసేస్తుంటాడు, చేసిన దానికి ఎవరు సంతోషించారు, ఇంకా ఇంకొంచెం చేయకుండా ఇంకా ఇంత లోపల వీడు మరణించాడే, ఇంకొద్దిగా చేసేస్తుంటే బ్రతికుంటుందే, తల్లిదండ్రులు బాగా మంచి పెన్షన్ తీసుకుంటున్నారు అనుకోండి, పిల్లలు బంధువులు ఏమన్నా భావిస్తారు ఇప్పుడే వెళ్ళిపోయినాడే ఇంకొన్ని రోజులు ఉంటే బాగా పెన్షన్, ఇంకొక ఒక సంవత్సరం రెండు సంవత్సరం వచ్చి ఉంటే మా కుటుంబం అంతా ఒక స్థాయికి వచ్చి ఉంటుంది, మళ్ళీ బాగా వెళ్ళిపోయి ఉంటే బాగుంటుంది. అట్లంటే ఆయన బ్రతకాలని కాదు, ఆయన పెన్షన్ బ్రతికితే పెన్షన్ వస్తుంది అనే దానికోసం ఆయన బ్రతకాలి, లేకపోతే ఆయన వల్ల ఏదైనా ప్రయోజనం ఉంది అంటే అప్పుడు వాళ్ళు బ్రతకాలని కోరుకుంటారు. శ్రీమద్ భాగవతం 3వ కపిలదేవుడు వివరిస్తున్నాడు. ఏం వివరిస్తున్నాడు? ఎవరైతే అట్లా ఇంకా దేనికి ప్రయోజనం లేదని అంటే వాళ్ళని ఎలా చూస్తారంటే ఇంట్లో గృహాల్లో వాళ్ళని కుక్కల్లాగా చూస్తారు. వాళ్ళు కుక్కలకు ఎట్లయితే ఆహారం పెడతారో ఆ రకంగా ఎప్పుడో ఒకసారి ఆహారం పెట్టేదాము కత్తిరించుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో తల్లిదండ్రులు కానీ వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనుకోండి, వాళ్ళు వివాహం అయ్యేంత వరకు బాగుంటారు. వివాహం అయింది అనుకోండి మళ్ళీ తర్వాత ఇంకా తల్లిదండ్రులందరూ కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి చేరుకుంటారు. వాళ్ళ వృద్ధాప్యం వచ్చి ఉంటుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరు చూసుకోవాలి? తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పుత్రుడికి ఉంది. అయితే ఈ రోజుల్లో ఎవరు చూసుకుంటున్నారు? ఎక్కువ ఏం ప్రయోజనం ఉంది? అంత కూడా స్వార్థం. ఇతని వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే నేను చూసుకుంటాను, లేకపోతే అవసరం లేదు, వాళ్ళ తల్లిదండ్రులైనా పర్వాలేదు అనేటువంటి ఒక అవగాహనకు వచ్చేసారు. సో అందుకని ఇక్కడ భక్తుడి యొక్క విలాపన అటువంటిది కాదు. ముఖ్యంగా ఆయన యొక్క సాంగత్యం వల్ల మనం ఎంతగానో శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం ఉంటే, అందుకనే సాధు సంగ సర్వశాస్త్ర హోయ్ లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. లవమాత్ర సాధు సంగ అంటే ఏం తెలుసా? లవ అంటే 1/12 ఆఫ్ ఎ సెకండ్. ఒక క్షణాన్ని 12 భాగాలు చేస్తే దాంట్లో ఒక భాగము శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం దొరికినా చాలు, భగవద్దాం వెళ్ళిపోతాం. సో అందుకనే మనము ఈ యొక్క చాలా పురాణాల్లో కూడా చూడొచ్చు, జనక మహారాజు ఎప్పుడైతే ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో యమపట్నం మీద ప్రయాణం చేశారు. ప్రయాణం చేసినప్పుడు ఏమైంది? ఆ యొక్క నరకంలో తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తా ఉన్నారు. పైన పెద్ద పెద్ద పర్వతాల్లో నుంచి కింద దోసేస్తా ఉన్నారు. కింద విషపూరితమైనటువంటి జలము, ఆ జలంలో చాలా క్రూరమైనటువంటి పాములు మొసళ్ళు అవి ఇవి అని ఉన్నాయి. అక్కడి నుంచి ఒక పక్క కొంతమంది ఎవరైతే తప్పులు చేస్తుంటారో పాపాలు చేస్తుంటారో అక్కడి నుంచి కొంతమంది తోయబడుతూ ఉంటారు. ఇంకొంతమందిని వాళ్ళని స్తంభానికి వేసి కట్టేసి వాళ్ళని కత్తులతో పొడుస్తుంటారు. వేడి వేడి చేసినటువంటి ఆ కత్తులతో వాళ్ళ యొక్క ఉదర భాగాలను వాళ్ళు పొడుస్తూ ఉంటారు. నానా రకాలైనటువంటి 28 రకాలైనటువంటి నరకలోకాలు ఉన్నాయి. సో జీవులందరూ కూడా అక్కడ నానా రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఎప్పుడైతే జనక మహారాజు ఆ యొక్క యమపట్నం వైపు ప్రయాణం చేయడం జరిగిందో ఆ ఖైదీలందరూ జస్ట్ ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి జనక మహారాజు ఎవరు? ఆయన మహాజనుడు. 12 మహాజనులో ఒక మహాజనుడు. మహాజనుడు అంటే భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. అటువంటి శుద్ధ భక్తుడి యొక్క గాలి వాళ్ళందరి మీద పడడం వల్ల వాళ్ళు ఎంతైనా తీవ్రమైనటువంటి దుఃఖానికి బాధకు గురి అవుతున్నారో అదంతా ఉపశమనం పొందారు. సో వాళ్ళు వెంటనే జనక మహారాజుని ప్రాధాయపడుతున్నారు. ఏమని? దయచేసి వెళ్ళొద్దండి, ఇక్కడ ఉండండి అనేసి. అట్లా శుద్ధ భక్తుడు ఎందుకంటే ఈ భౌతిక సంసారం అనేటువంటి ఈ పెద్ద భావాగ్ని ఏదైతే ఉందో ఆయన దాన్ని ఆర్పగలుగుతాడు. సో అందుకు ఇక్కడ భక్తులు వాళ్ళు ఎవరైనా తిరోభవిస్తే ఎందుకు బాధపడతారంటే ఆ రకంగా వాళ్ళు మన యొక్క ఈ సంసారం అనేటువంటి భావాగ్ని చల్లార్చేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు మనకు దూరమైనప్పుడు ఇంకెవరి గతి ఏమి? ఈ ప్రపంచంలో ఎవరు చల్లార్చలేరు. ఇంకా కావాలంటే పెట్రోల్ డీజిల్ అన్ని పోసి బాగా ఇంకా తగల పెడతారు. సో అట్లాంటిది. అయితే శుద్ధ భక్తులు మాత్రమే ఈ ధావాగ్ని వాళ్ళు ఏం చేయగలుగుతారు? చల్లదనం చేయగలుగుతారు. సో అందుకు మనము ఈ తిరోభావ దినోత్సవాలను కూడా మనము చాలా వైభవపేతంగా జరుపుకుంటాం. ఎందుకనంటే భక్తి వినోద్ ఠాకూర్ ప్రకారము వైష్ణవుడు దేనికోసం ఆయన తిరోభవిస్తాడంటే శాశ్వతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన మరణిస్తాడు. భక్తులు మరణించడము శాస్త్రాల్లో మంచి ఉదాహరణ ఉంది. పిల్లి ఉంది, పిల్లి తన యొక్క సొంత బిడ్డని అదే నోటితో తీసుకొని వెళ్తుంది, ఎలుకను కూడా అదే నోటితో తీసుకొని వెళ్తుంది. అయితే రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. పిల్లి తన యొక్క సొంత బిడ్డని ఎలా తీసుకొని వెళ్తుంది? చాలా జాగ్రత్తగా ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకొని వెళ్తుంది. ఆ పిల్లి యొక్క బిడ్డ కూడా చాలా సున్నితంగా సురక్షితంగా అటువంటి అనుభూతి పొందుతుంది. అయితే అదే నోటితో పిల్లి ఏం చేస్తుంది? ఎలుకను కూడా పడుతుంది. చాలా దుఃఖపూరితమైనటువంటి ఆ యొక్క బాధకరమైనటువంటి ఇక ప్రాణాపాయ స్థితి ఉండేటువంటి అట్లాంటి స్థితిలో ఎలుకను పడుతుంది. సో అట్లా భక్తుల యొక్క తిరోభావము, అభక్తుల యొక్క మరణము అది దాంతో సమం. భక్తుల యొక్క తిరోభావం వచ్చి పిల్లి ఏ రకంగా అయితే తన యొక్క సొంత బిడ్డను తీసుకుని వెళ్తుందో ఇట్లా వాళ్ళు సురక్షితంగా పోతారు. ఎందుకు మనం అలాంటి రోజులు కూడా మనం పండుగలుగా జరుపుకుంటున్నామంటే, ఒక పక్క బాధ ఏమిటంటే మనం సాంగత్యం కోల్పోయామని, ఇంకో పక్క మన ఆనందం ఏమిటంటే అట్లాంటి భక్తులు వాళ్ళు తిరోభవించడానికి దేనికోసం తిరోభవిస్తున్నారు, వాళ్ళ శాశ్వతమైనటువంటి జీవితం ఎక్కడ, గోలోక బృందావనంలో భగవంతుని యొక్క సన్నిహితమైనటువంటి సహచర్యాన్ని వాళ్ళు పొంది, సాంగత్యాన్ని వాళ్ళు పొంది అక్కడ వాళ్ళు శాశ్వతంగా జీవించబోతున్నారనేసి భక్తులు ఆనందిస్తారు. సో అట్లా ఈరోజు గొప్ప వైష్ణవులైనటువంటి మహేష్ పండిట్, ఉదాహరణ దత్త ఠాకూర్, వీరి ఇరువురి యొక్క తిరోభావ దినోత్సవం. సో మహేష్ పండిట్ వచ్చి కృష్ణుడికి ముఖ్యమైనటువంటి సఖ అంటే గోపబాలు, చాలా సన్నిహితమైనటువంటి స్నేహితులు 12 మంది ఉన్నారు. దాంట్లో ఈ మహేష్ పండిట్ అనేటువంటి ఈ వైష్ణవుడు, చైతన్య మహాప్రభు లీలలో వచ్చినటువంటి మహేష్ పండిట్ ఆయన ఎవరో కాదు, ఆ 12 మంది సఖాలలో అట్లాంటి స్నేహితులు, కృష్ణుడు యొక్క సన్నిహితమైనటువంటి స్నేహితుల్లో గోపబాలుల్లో మహాబాహు అనేటువంటి సఖ ఏ ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమంలో, సంకీర్తన ఉద్యమంలో ఆయన మహేష్ పండిట్ గా అవతరించారు. అయితే ఈయన మహాబాహు అనేటువంటి గోపబాలుడు వ్రజలీలలో ఉన్నటువంటి అతను మహేష్ పండిట్ గా అవతరించి నిత్యానంద ప్రభుకి చాలా సన్నిహితమైనటువంటి సహచరుడు ఈ మహేష్ పండిట్. ఈయన ఈ యొక్క దండ మహోత్సవం అంటే పాణిహటి చీదాదహి ఫెస్టివల్ జరిగింది కదా, రఘునాథ్ దాస్ గోస్వామిది, ఆ నిత్యానంద ప్రభు రఘునాథ్ దాస్ గోస్వామికి ప్రత్యేకమైనటువంటి కృపను ఇస్తారు. ఎందుకంటే రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభు యొక్క కృపను, నిత్యానంద ప్రభు యొక్క కృపను లేకుండా, నిత్యానంద ప్రభును ఆశ్రయించకుండా నేరుగా చైతన్య మహాప్రభు యొక్క కృపకు పాత్రలైనప్పుడు అప్పుడు నిత్యానంద ప్రభు నువ్వు నిజమైనటువంటి దొంగవి, నువ్వు అందరికీ కూడా భక్తులందరికీ కూడా విందు కార్యక్రమం ఏర్పరచాలి. ఎందుకు నువ్వు దొంగవి అంటే, నిత్యానంద ప్రభు ద్వారా అతను చైతన్య మహాప్రభును ఆశ్రయించలేదు రఘునాథాస్ గోస్వామి. సో అందుకు నీకు శిక్ష ఏమిటంటే, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరికీ కూడా ఏం చేయాలి, చీదాదహి అంటే ఒక కుండలో అటుకులు, మంచి పాలును, బాగా మరిగించినటువంటి పాలును ఏదైతే ఉందో క్షీర్, దాంతో నానబెట్టినటువంటి దాన్ని, ఇంకో దాంట్లో అదే రకమైనటువంటి అటుకులు, పెరుగు, అరటి పండ్లు, ఒక ప్రత్యేకమైనటువంటి అరటి పండు, దీనన్నింటినీ కలిపినటువంటి దాన్ని అందరికీ విందుగా ఏర్పాటు చేయాలని నిత్యానంద ప్రభు రఘునాథాస్ స్వామికి పనిష్మెంట్ ఇస్తారు. సో ఆ దండ మహోత్సవంలో ఈ మహేష్ పండిట్ అక్కడే ఉన్నారు. సో అదే రకంగా ఈ యొక్క నరోత్తమ్ దాస్ ఠాకూర్ భక్తి రత్నాకర అనేటువంటి గ్రంథంలో కూడా ఈ యొక్క మహేష్ పండిట్ యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు. సో నరోత్తమ్ దాస్ ఠాకూర్ దాంట్లో ఏమని ప్రార్థిస్తున్నారంటే, నేను మహేష్ పండిట్ యొక్క పాద పద్మాలను దర్శనం చేసుకునేటువంటి భాగ్యం నాకు లభ్యమైంది అని నరోత్తమ్ దాస్ ఠాకూర్ భక్తి రత్నాకర అనేటువంటి గ్రంథంలో ఆయన మహేష్ పండిట్ ని ఎంతగానో కీర్తిస్తున్నారు. అదే రకంగా వృందావన్ దాస్ ఠాకూర్ ఆయన యొక్క గ్రంథంలో చైతన్య భాగవతులో వృందావన్ దాస్ ఠాకూర్ ఏం చేస్తున్నారంటే, మహేష్ పండిట్ ని పరమ మహంత అని కీర్తిస్తున్నారు. పరమ మహంత అనంటే పరమ భాగవతుడు, పరమ వైష్ణవుడు అని వృందావన్ దాస్ ఠాకూర్ కీర్తిస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే వీళ్ళ సమాధులంతా కూడా ఈరోజు ఇరువురు గోపబాలు యొక్క చైతన్య మహాప్రభులో లీలల్లో అవతరించినటువంటి మహేష్ పండిట్, ఉదాహరణ దత్త ఠాకూర్ వారు ఇరువురు యొక్క తిరోభావ దినోత్సవము. సో ఈ ఉదాహరణ దత్త ఠాకూర్ అనేటువంటి ఆయన ఎవరి యొక్క అవతారం అని అంటే, వ్రజలీలలో సుబాహు సఖ, అట్లా సుబాహు అనేటువంటి గోపబాలుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే ఈ యొక్క గౌరలీలలో ఉదాహరణ దత్త ఠాకూర్ గా అవతరించారు. సో ఈ మహేష్ పండిట్ వచ్చి ఆయన మహాబాహు సఖ, ఈ యొక్క ఉదాహరణ దత్త ఠాకూర్ వచ్చి సుబాహు సఖ, సుబాహు అనేటువంటి గోపబాలుడు. సో ఈ రకంగా ఈ మహేష్ పండిట్ గురించి అందరు కూడా, ప్రభుపాద కూడా చైతన్య చరితామృతంలో మహేష్ పండిట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన కృష్ణుడి యొక్క ప్రేమ పారవశ్యంలో నిండినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చక్కగా నృత్యం చేస్తాడు. దేనికి నృత్యం చేస్తాడంటే ఈ మంగళ వాయిద్యాలు వాయిస్తారు కదా, చైతన్య మహాప్రభుని కీర్తిస్తున్నటువంటి సమయంలో ఎన్నో మంగళకరమైనటువంటి వాయిద్యాలు వాయిస్తారు. ఆ మంగళకరమైనటువంటి వాయిద్యాలు వాయించేటువంటి సమయంలో ఈ మహేష్ పండిట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆయన పూర్తిగా కృష్ణ ప్రేమ పారవశ్యంలో పూర్తిగా సంపూర్ణంగా లీనమైపోయి చక్కగా నృత్యం చేస్తారు. సో ఇది నిత్యానంద ప్రభు యొక్క సన్నిహితమైనటువంటి సహచరుడు మహేష్ పండిట్ యొక్క ప్రత్యేకత. అదే రకంగా ఉదారణదత్త ఠాకూర్ ఈయన సుబాహు అనేటువంటి గోప బాలుడు వ్రజలీలలో. ఇప్పటికీ మనం ఈ యొక్క మహేష్ పండిట్ యొక్క మందిరం ఎక్కడ చూడొచ్చు అంటే జష్రా అనేటువంటి ప్రదేశం యొక్క మనము జష్రా అనేటువంటి ప్రదేశము నవద్వీప్లో చూసినట్లయితే ఇప్పటికీ మనం చూడొచ్చు. అక్కడ గౌర్ నిత్యానంద ఆయన స్థాపించినటువంటి గౌర్ నిత్యానంద విగ్రహాలు, శ్రీ గోపీనాథ్ మదన్ మోహన్ అనేటువంటి విగ్రహాలు, రాధా గోవింద శాలిగ్రామ శిలలు, ఇవన్నీ కూడా ఇప్పటికీ మనం జష్రా అనేటువంటి ప్రదేశంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడ కూడా మహేష్ పండిట్ యొక్క మూర్తి కూడా అక్కడ మనం ఆయన యొక్క చిత్రపటం కూడా అక్కడ దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇది మహేష్ పండిట్ గురించి. సో ఈ ఉదాహరణ దత్త ఠాకూర్ అనేటువంటి ఆయన ఈయన సప్తగ్రామంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన చాలా అత్యంత ధనికుడు. ఆయన ఒక గొప్ప ఈ యొక్క బంగారు వ్యాపారం చేస్తారు కదా, బంగారాన్నంతా కూడా సరఫరా చేస్తారు, బంగారాన్నంతా కూడా తయారు చేసి అంతా కూడా విక్రయిస్తూ ఉంటారు. సో అట్లాంటి ఒక ధనిక కుటుంబంలో జన్మించినటువంటి ఒక గొప్ప వైష్ణవుడు ఈ ఉదారణ దత్త ఠాకూర్ అనేటువంటి వైష్ణవుడు. ఈయన యొక్క గృహంలో నిత్యానంద ప్రభు ఈ యొక్క ఉదారణ దత్త ఠాకూర్కి ఏ రకంగా అనుగ్రహించారు అని అంటే, ఈయన నిత్యానంద ప్రభు ఎప్పుడైనా కానీ ఆయన ప్రచారం చేస్తున్నటువంటి సమయాల్లో ఈయన యొక్క గృహంలో నివసించేటువంటి వారు, ఈయన యొక్క గృహంలో నివసించి ఈయన నిత్యానంద ప్రభుకు చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి చక్కటి అన్ని రకాలైనటువంటి ప్రసాదాలు అన్ని కూడా తయారు చేసి నిత్యానంద ప్రభుకి సమర్పించేటువంటి వారు. ఆ రకంగా ఈయన యొక్క ధనిక ఈయన ఇంట్లో ఉన్నటువంటి ధనానంతా కూడా నిత్యానంద ప్రభు ఏం చేశారు, పవిత్రీకరించారు. అదే రకంగా ఆయన వ్యక్తిగతంగా ఈ యొక్క షడ్భుజ మహాప్రభు, చైతన్య మహాప్రభు షడ్భుజ అవతారాన్ని షడ్భుజ రూపాన్ని చూపిస్తారు. ఎవరికి చూపిస్తారు తెలుసా? చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు షడ్భుజ రూపాన్ని ఎవరికి చూపిస్తారు? నేనే కృష్ణుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే చైతన్యుణ్ణి అని షడ్భుజ రూపాన్ని ఎవరికి చూపిస్తారు? మురారి గుప్త, ఇంకా సార్వభౌమ భట్టాచార్య ఆయన చూపిస్తారు. నేనే కృష్ణుని, నేనే శ్రీరామచంద్రుని, అదే రకంగా నేనే ఆ సన్యాసిని కమండలంతో షడ్భుజ రూపాన్ని చూపిస్తారు. సో ఈ యొక్క ఉదారణ దత్త ఠాకూర్ ఈ యొక్క షడ్భుజ మహాప్రభుని, శ్రీ నిత్యానంద ప్రభు, గదాధర్ పండిట్ ని, వీళ్ళ అందరి యొక్క విగ్రహాల్ని, అర్చామూర్తుల్ని ప్రతిష్ట చేశారు. ఆయన ముఖ్యంగా ఈ వ్రజలీలలో సుబాహు అనేటువంటి గోపబాలుడుగా బలరాముడికి సేవ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ వీరి ఇరువురి యొక్క సమాధులు ఎక్కడ చూడొచ్చు అంటే వృందావనంలో 64 సమాధులు ఒకే ప్రదేశంలో ఉన్నాయి. వృందావనంలో మీరు కన్నా వెళ్ళినట్లయితే 64 సమాధులు ఉన్నాయి, గొప్ప గొప్ప వైష్ణవ ఆచార్యుల యొక్క సమాధులు. అక్కడ మనం ఈ మహేష్ పండిట్ యొక్క సమాధి, అదే రకంగా ఈ యొక్క ఉదారణ దత్త ఠాకూర్ యొక్క సమాధి కూడా మన ఆ యొక్క వృందావనంలో దర్శనం చేసుకోవచ్చు. సో ఈ రకంగా నిత్యానంద ప్రభు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంటికి తరచూ ఆ యొక్క ప్రచార కార్యక్రమాల కంటే వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నివసిస్తూ వాళ్ళ ఇంట్లో ప్రసాదాన్ని స్వీకరిస్తూ వాళ్ళ ఇంట్లో హరినామ సంకీర్తన చేస్తూ ఆ రకంగా మొత్తం ఈ యొక్క కృష్ణ ప్రేమ అనేటువంటి రసాన్ని అందరికీ కూడా పంచిపెడుతున్నారు. సో ఇది ఉదారణ దత్త ఠాకూర్ యొక్క గొప్ప వైభవం. ఈయనేమిటంటే ఇంత గొప్ప ధనికుడు అయినప్పటికీ కూడా నిత్యానంద ప్రభుకి ఎటువంటి గర్వం లేకుండా, మామూలుగా ఏమిటంటే బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మదాన్ని కలిగి ఉంటారు, ఎవరికి ఎట్లా గౌరవించాలి, ఎవరితో ఎట్లా వ్యవహరించాలని తెలీదు, ఎవరు వస్తే ఎట్లా పలకరించాలి, ఎట్లా ఆదరించాలి, వాళ్ళ ముందర మనం ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి విషయం తెలీదు. అయితే నిత్య ఈ యొక్క ఉదారణ దత్త ఠాకూర్కి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఆయన ఒక గొప్ప బంగారు వ్యాపారం చేస్తున్నటువంటి ఒక గొప్ప వైశ్యుడు యొక్క కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా నిత్యానంద ప్రభు ఎప్పుడైతే ఆయన గృహానికి వస్తారో ఆయన ఎంతో వినయంగా ఎంతో విధేయతగా ఎటువంటి నిత్యాహంకారం ఎటువంటి గర్వం లేకుండా ఒక సర్వసాధారణమైనటువంటి ఒక సేవకుడుగా నిత్యానంద ప్రభుకి సేవలన్నీ అందించేటువంటి వారు. సో నిత్యానంద ప్రభు కూడా అక్కడ చక్కటి మహాహరినామ సంకేతం చేసి ఈ రకంగా వీరందరూ కూడా చైతన్య మహాప్రభు అనేటువంటి భక్తి వృక్షం ఒకటి ఉంది. మొదలు దేంతో ప్రారంభమైంది? చైతన్య మహాప్రభు వేర్లో నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి కొమ్మ చైతన్య మహాప్రభు. మళ్ళీ చైతన్య మహాప్రభుల నుంచి రెండు కెళ్ళలు వచ్చాయి. ఎవరెవరు అది? నిత్యానంద ప్రభు, హరిదాస్ అద్వైతాచార్య. చైతన్య మహాప్రభుల నుంచి రెండు బ్రాంచెస్ వచ్చాయి, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య. మళ్ళీ వాళ్ళకర్ద ఈ నిత్యానంద ప్రభు అనేటువంటి ఆ యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో, కొమ్మ ఏదైతే ఉందో, దాంట్లో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క శాఖలే ఈ మహేష్ పండిట్, ఉద్దారణ దత్త ఠాకూరు వీళ్ళ యొక్క వంశస్థులు ఇప్పుడు ఉన్నారు. ఇప్పటికీ మనము ఈ యొక్క బెంగాల్ ప్రాంతం, కోల్కతా ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఈ ఉద్దారణ దత్త ఠాకూర్ యొక్క వంశంలో వచ్చినటువంటి ఆ యొక్క వంశస్థులు, మహేష్ పండిటి నుంచి వస్తున్నటువంటి వంశస్థులు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. సో అందుకని ఈరోజు ఇట్లాంటి గొప్ప గొప్ప మహనీయులు, ముఖ్యంగా వీళ్ళు నిత్యానంద ప్రభు యొక్క సన్నిహితమైనటువంటి సహచరులు. సో వీళ్ళందరి గురించి మనము తెలుసుకోవాలి. వైష్ణవుడు యొక్క జీవితాలను తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ఏ రకంగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితాలన్నింటినీ వాళ్ళు ఆచరించారో అనేటువంటిది మనం తెలుసుకునేసి మనం కూడా మన యొక్క జీవితంలో మన స్ఫూర్తిని పొందొచ్చు. సో ఈరోజు మన శ్లోకం తీసుకున్నట్లయితే అపిచేత్ సుధురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితో హి సహ. Even if one commits the most abominable action, if he is engaged in devotional service, he is considered to be saintly because he is properly situated in his determination. So, ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఎవరైతే ఈ యొక్క యోగాభ్యాసం, ఈ యొక్క యోగ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కర్మయోగులు కావచ్చు, జ్ఞానయోగులు కావచ్చు, ధ్యానయోగులు కావచ్చు, భక్తి యోగులు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు వాళ్ళ యొక్క భక్తియుక్త సేవలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళని మనం ఏం చేయాలి? వాళ్ళు ఒకవేళ తప్పులు చేసినా కానీ దాన్ని పై ఎత్తి చూడాలి. దీనికి సంబంధించి రూపగోస్వామి ఉపదేశామృతంలో ఒక శ్లోకం ఉంది. ఏం ఆ శ్లోకం మీనింగ్ ఎవరికైనా తెలుసా? రూపగోస్వామి ఉపదేశామృతంలో భక్తుల యొక్క తప్పుల్ని చూడకూడదు. ఎందుకు చూడకూడదు? వాళ్ళ భక్తియుక్త సేవలో కృష్ణుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? వాళ్ళు సాధువులుగానే పరిగెత్తించాలి. ఎందుకనంటే వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా వాళ్ళు భగవద్ భక్తియుక్త సేవలో స్థిరంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి, పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు రేపో ఎల్లుండో లేకపోతే కొన్ని రోజుల తర్వాత అయినో వాళ్ళు ఖచ్చితంగా పవిత్రీకరించబడతారు, వాళ్ళలో మార్పు వస్తుంది. అందుకని మీరు వాళ్ళని అసాధు, వాళ్ళు సాధువులు కాదని మీరు నిందించరాదు, మీరు సాధువులుగానే పరిగెత్తించాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. సో దీనికి సంబంధించి ఉపదేశామృతంలో రూపగోస్వామి ఏం చెప్తున్నారు, ఏం ఉదాహరణ ఇస్తున్నారు? శ్రీనివాస్ ఏం ఉదాహరణ ఇస్తున్నారు? రూపగోస్వామి నది యొక్క ఉదాహరణ ఇస్తున్నారు, గంగానది. అనగా కదా, గంగానదిలో ఎన్ని బుడగలున్నా, ఎంత మురుగున్నా, ఎంత ఉన్నా కానీ గంగానది అది పవిత్రమైనదే. దాన్ని మనం అపవిత్రం చెప్పడానికి లేదు. ప్రభుపాద గారు ఒక ఉపన్యాసంలో కోల్కతా లాంటి ప్రదేశంలో, కోల్కతాలో కూడా గంగానది ప్రవహిస్తుంది. అయితే అక్కడ పరిస్థితి ఏమిటంటే అదంతా కూడా ఎంతో కాలుష్యం కాబట్టి ఆ యొక్క గంగానదిలో ఈ యొక్క మలం అట్లే తేలుతూ ఉంటుందంట. అయితే అక్కడ ఉన్నటువంటి జనాలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఏమిటంటే గంగాజలం అత్యంత పవిత్రమైనటువంటిది అనేసి ఆ మలాన్ని పక్కకు తోసేసి వాళ్ళు స్నానం చేస్తారండి, అంత పవిత్రమైనటువంటి గంగాజలం. సో అట్లా ప్రభుపాద్ గారు మనం భక్తుల్ని చూసిన తర్వాత వీళ్ళు ఏ కుటుంబం నుంచి వచ్చినారు, వాళ్ళని కుటుంబంతో, వీళ్ళు ఈ కుటుంబం వాళ్ళు, వాళ్ళు కోమటోళ్ళు, వీళ్ళు నాయుడులు, అట్లా వాడు ఒకసారి వైష్ణవుడు అనేటువంటి స్థాయికి వచ్చేస్తే ఇంక అతను వైష్ణవుడు అంతే. ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ భక్తియుక్త సేవలు నియుక్తం అవుతుంటే అంతే, అతను వైష్ణవుడు అంతే. సో దానికి మించి ఇంకా వేరే ఏ స్థాయిలో కూడా మనం చూడడానికి లేదు. అతను జాతీయ స్థాయిలో గాని లేకపోతే అతని యొక్క శరీర అవయవాలు సక్రమంగా లేకపోతే అతను ఒకవేళ కుంటివాడేనో వికలాంగుడో లేకపోతే కళ్ళు కనిపించుకునే ఏదైనా ఉంటే మనము అతను చూడు అట్లా ఉంది ఇట్లా ఉంది అతని యొక్క శరీర యొక్క రూపురేఖలను చూసి అతని లెక్క చేయడం, అతను అంచనా వేయడం, ముద్ర వేయడం. సో అది కూడా చేయకూడదు. సో ఈ రకంగా చాలా లిస్ట్ ఉంది. మీరు నెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీరు ఆ యొక్క భావం చదివి చూడండి. నెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో ప్రభుపాద వారు చాలా చక్కగా వివరిస్తారు. రూపగోస్వామి ఇస్తున్నటువంటి ఆ యొక్క శ్లోకానికి ప్రభుపాద వారి యొక్క భాష్యం చాలా చక్కటి భాష్యం అనమాట. సో ఈ భక్తి యొక్క సేవ అనేటువంటిది ప్రభుపాద వారు ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఎ వార్ అగెయిన్స్ట్ మాయా. భక్తి యొక్క సేవ అనేటువంటిది ఏమిటి, ఏదో విధంగా మనము ఏం చేస్తున్నాం, మాయకి సెల్యూట్ కొట్టేస్తాం. ఇంక అవసరం లేదు, ఇంకా మీకు సేవ చేసింది చాలు, ఇంకా మీ యొక్క అవసరం మాకు అవసరం లేదు అనేసి ఏం చేస్తాం, మాయని మనం తిరస్కరించేస్తాం. సో ఇప్పుడు వెంటనే కృష్ణుల వైపుకి మన యొక్క తలను మనం తిప్పడానికి ప్రయత్నిస్తున్నాం. సో వెంటనే ఇప్పుడు మాయాదేవి ఏం చేస్తుంది, ఇన్ని రోజులు నేను నీకు ఇంత సేవ చేశాను, ఇన్ని రోజులు నేను ఇక అంతా కూడా నీకు తిండి పెట్టాను, అంత పెంచాను, ఇంత చేశాను, ఈ రోజు నువ్వు నన్ను వదిలేసి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తావా, ఎలా వెళ్తావనేసి ఆ మాయ ఏం చేస్తుంది, నీ అంత నేను చూస్తాననేసి ఇంకా గురి పెడుతుంది. అట్లా భక్తులకి ఏమిటంటే, భక్తిత్వ సేవలో మాయ అనేటువంటిది రకరకాలుగా వస్తూ ఉంటుంది. ఏదో విధంగా మా యొక్క టార్గెట్ ఏమిటంటే, మాయ కృష్ణుడు మాయకి ఇచ్చినటువంటి పనిని చక్కగా చేస్తాను. కృష్ణుడు మాయకి ఏం పని ఇచ్చాడు, ఈ జీవుడిని ఏదో విధంగా ఇక్కడనే పెట్టుకో, వాడు పైకి రాకుండా చూసుకో అని భగవంతుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే, మనం కోరుకున్నాం, మనం భగవంతుని వదిలి స్వాతంత్రంగా భోగించాలని మనం కోరుకున్నాము. సో దానికి కృష్ణుడు ఏం చేస్తాడు, ఈ కారాగారాన్ని నిర్మించి వీళ్ళు కోరుకున్నారు కాబట్టి వీళ్ళు దీంట్లోనే ముంచెత్తి మన శ్రీనివాస్ మన వేరే ప్రభు డాన్స్ వేస్తూ ఉంటే ఆ ప్రభు డాన్స్ అయిపోకుండా పక్కకి వెళ్ళిపోతుంటే మరి లాగి లాగి లోపల పెడుతున్నాడు. అట్లా ఈ మాయ ఏం చేస్తుందంటే, మనం ఎంత బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నా గానీ అదేం చేస్తుంది, మనం లాగి లాగి లోపలేసేసుకుంటుంది అనమాట. సో అట్లా రకరకాలుగా అనమాట మాయ అనేటువంటిది రకరకాలైనటువంటి రూపురేఖల్లో భక్తులకి చాలా ఆటంకం కలిగించి భక్తి చేయనీయకుండా చేస్తుంది, భక్తికి దూరం చేస్తుంది. లోపల ఉన్న వాళ్ళకు ఒక రకమైనటువంటి మాయ అయితే, బయట ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో రకమైనటువంటి మాయ. బయట ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తుంది, వేరే వాళ్ళ చేతంతా చెప్పిస్తుంది, ఏమిటండి ఇదేంది, ఇది తిలకమేమి, ఈ వస్త్రధారణేమి, ఈ హరే రామ హరే కృష్ణ ఏమి, ఇవన్నీ అవసరం లేదు, బాగా జీవితంలో భోగించు, బాగా డబ్బులు సంపాదించు, మాయ ఆ రకంగా పనిచేస్తుంది. ఈ వయసులో ఇంత చిన్న వయసులో భక్తి చేయాల్సినటువంటి అవసరం ఏముంది, బాగా ముసలడైన తర్వాత చేయాల్సింది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఎలా అది, ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ అంతా ఉంది, ఇది ఇప్పుడున్నటువంటిది, దీన్ని బాగా భోగించాలి. ఇప్పుడు డబ్ల్యూ అంటే ఏమి, వెల్త్ విమెన్ అండ్ వైన్ జస్ట్ ఎంజాయ్. బయట కూడా స్టేట్మెంట్స్ ఉంటాయి, గైస్ అండ్ గర్ల్స్ బ్రేక్ ద రూల్స్, అందరూ బ్రేక్ చేసేయండి, అందరు ఏ నియమాలు ఏమి పాటించద్దండి, ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, విచ్చలవిడిగా తిరగండి, గుడ్డలు పేసేయండి. ప్రస్తుతం రోజుల్లో అదే ఎక్కువ మోజ్ అన్నమాట. వైదిక జీవితానికి విలువ లేదు. ఈ రోజుల్లో బొట్టు పెట్టుకొని ఎవరిని మనం చూడం, బొట్టు పెట్టుకోవాలంటే నామోషి, ఒక చీర కట్టుకోవాలంటే నామోషి, ఒక ఈ మరి పంచ కట్టుకోవాలంటే నామోషి. ఎందుకంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, అట్లంటే మనం బయట వాళ్ళ కోసం బ్రతుకుతున్నాం, మన కోసం మనం బ్రతకట్లేదు. మనం బయట వాళ్ళ కోసం ఆహారం తింటున్నామా, బయట వాళ్ళ కోసం మనం చదువుకుంటున్నామా, బయట వాళ్ళ కోసం స్నానం చేస్తున్నామా, మన కోసం మనం చేస్తున్నాం, అవునా కదా. బట్ ఇవి మాత్రమే బయట వాళ్ళ కోసం, వాళ్ళేమనుకుంటారా, వీళ్ళేమనుకుంటారు. ఈరోజు ప్రస్తుతం పరిస్థితి అలా ఉంది, పాశ్చాత్య సంస్కృతిని పాటిస్తే వాడు ఎంతో గొప్పోడనమాట. అట్లంటే ఇప్పుడు జనాల యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితి ఏమిటంటే, ప్రతి మూడు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏమవుతాడంటే అతనికి ఉన్నటువంటి మెంటల్ టార్చర్, అతను ఎప్పుడు కంప్యూటర్ ముందరే కూర్చొని యంత్రం ముందర కూర్చొని అతని మనసు అంతా బాగా స్ట్రెస్ గురి అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, అతను సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర వెళ్తారు. అట్లా అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ముగ్గురులో ఒక వ్యక్తి సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర వెళ్తారు. సో అట్లా సైకాట్రిస్ట్ డాక్టర్ ఒక 30 మంది పేషెంట్లు చూసిన తర్వాత వానికి ఒక కొద్ది రకమైనటువంటి స్ట్రెస్ ఫీల్ అయ్యి వాడు ఇంకో సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర వెళ్తాడు. సో అప్పుడు వాడు స్ట్రెస్ రిలీఫ్ అవుతాడనమాట. సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమిటంటే, మన అమెరికాలా కావాలా, అమెరికా లాంటి జీవితాన్ని మనం బ్రతకాలి, అందరు కోరుకునేది అదే. మనకు కూడా ఏమిటంటే అట్లాంటి ముగ్గురులో ఒకరు సైకాట్రిస్ట్ డాక్టర్ని కలిస్తే అప్పుడు మనకు అడ్వాన్స్డ్ అనమాట. ఇండియా ఈజ్ సో అడ్వాన్స్డ్ యూనో, ఇట్స్ లైక్ దట్. అక్కడ ఎవరు, ఒక అమ్మ, ఒక తల్లి, ఒక నాన్న ఎవరు లేరు. ఒక 15 ఏళ్ళు వచ్చేస్తే ఆ పిల్లోడు బయటకు వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. ఎవరమ్మ, ఎవరు నాన్న, ఎవరికి ఎవరు భార్య, ఎవరికి ఎవరు భర్త, ఏమీ లేదన్నమాట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి కోర్టు ఈ యొక్క డైవర్స్ కేసెస్ అంతా కూడా డీల్ చేయలేక, ఇప్పుడు మనం బయట మిషన్లు చూస్తూ ఉంటాం, 20 రూపీస్ 30 రూపీస్ లోపల డ్రాప్ చేస్తే మీకు కొక్క కోల బయటకు వస్తుంది. సో అట్లా ఏం చేస్తారంటే, అక్కడ అమెరికా సుప్రీంకోర్టు ముందర ఒక పెద్ద మిషన్ ఒకటి ఉంటుంది. భార్య భర్త ఇరువురు పోయి డైవర్స్ వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేసినట్టు సంతకం చేసేసి ఇద్దరు పేపర్ లోపల వేసేస్తారనుకోండి, బయటకు ఏమొస్తుంది, డైవర్స్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళు తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అన్ని కేసులు అనమాట డీల్ చేయలేరు, ప్రభుత్వం డీల్ చేయలేదన్నమాట. సో అట్లా ఏమిటంటే, మనము అమెరికా లాగా, ఇండియా అమెరికా లాగా అవ్వాలి. ఎంత ఎట్లా అవ్వాలి, అలాగా మనం కూడా ఒక మిషన్ పెట్టేసి అట్లా విచ్చలు విడిగా బ్రతకాలన్నమాట. ఎవరు ఏమనకూడదు. బట్ శాస్త్రాలు చెప్తున్నాయి, ఏం చెప్తున్నాయి, ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేవత పశుభిర్ నరణం ధర్మోహితేషు అధికో విశేషు ధర్మేణహీన పశుభిర్ సమానం. ధర్మం లేకుండా ఏ జీవితం కొనసాగించినా ఆహార నిద్ర, కేవలము ఆహారం తినడానికి, నిద్రపోవడానికి, మైథునాన్ని అనుభవించడానికి, కేవలం ఆహార నిద్ర భయమైతునాల కోసమే మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిస్తే, శాస్త్రాలు ఏం తెలియజేస్తున్నాయి, అటువంటి జీవితాన్ని అది కేవలము పశువి సమాన. జంతువులు చేస్తున్నటువంటి పనులు మనం చేస్తున్నామంతే. జంతువులు అవి నీచమైనటువంటి అధమమైనటువంటి స్థాయిలో చేస్తున్నాయి, మనము ఉన్నతమైనటువంటి స్థాయిలో మనుషులుగా మనకు భగవంతుడు మంచి తెలివితేటలు ఇచ్చి, విచక్షణ జ్ఞానం ఇచ్చి, అన్ని బుద్ధిని, అన్ని చక్కటి అవయవాలు అన్నిటినీ ప్రసాదించినా కానీ మనం ఏం చేస్తున్నాము, మనం అదేలాగా ప్రభుత్వ గారు చెప్తారు, వాట్ ఈస్ ద బిగ్ డీల్ డ్రింకింగ్ వాటర్ ఇన్ స్టీల్ కప్ ఆర్ ఇన్ గోల్డెన్ కప్, ద టేస్ట్ ఈస్ ద సేమ్. స్టీల్ కప్ లో నీళ్లు తాగితే ఒకేలాగా ఉంటుంది, బంగారు కప్ లో నీళ్లు తాగినా ఒకటే ఉంటుంది. స్టీల్ కప్ లో తాగినంత మాత్రమే అది విచిత్రంగానో, లేకపోతే బంగారు కప్పులో తాగితే అది అమృతంగా అయిపోదు, రుచి ఒకేలాగా ఉంటుంది. సో అట్లా ప్రభుత్వ గారు చెప్తున్నారు, మంచి ఆపర్చునిటీ వచ్చింది మానవ జన్మలో, భగవంతుడు మంచి ఫెసిలిటీస్ ఇచ్చాడు, మంచి కళ్ళు ఇచ్చాడు, మంచి చెవులు ఇచ్చాడు, మంచి నోరు ఇచ్చాడు మాట్లాడడానికి, మంచి బుద్ధిని ఇచ్చాడు ఆలోచించవచ్చు, ఏది మంచిది ఏది చెడు ఏమి అని ఆలోచించవచ్చు, ధర్మం అంటే ఏమిటని తెలుసుకోవచ్చు, మానవ జీవితం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి అని తెలుసుకోవచ్చు. దీని అన్నిటికీ సదవకాశం ఉంది. బట్ దీని అన్నిటికీ ఇవన్నీ ఉన్నా గాని, ఎన్ని ఇన్ని అవకాశాలున్నాయి, ఇన్ని గుడి గోపురాలు, ఇన్ని ఎక్కడ చూసినా సాధులు, పుణ్యక్షేత్రాలు, ఎక్కడ చూసినా శాస్త్రాలు, భగవద్గీత, వేదాలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ స్టిల్ ఈ యొక్క జీవుడి యొక్క ముందు ఏమిటంటే, ఈ జీవుడికి ఉన్నటువంటి అహంకారం ఏమిటది, అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అంతా అతను పూర్తిగా ఈ యొక్క శారీరక భావంలో పూర్తిగా పడిపోయి జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి, పతి పావన్ గౌరణ తాయికి, శ్రీరా ప్రభుపాదికి, తాయి గోల్ ప్రేమనంది. ఈ జీవుడు ఈ రకంగా అహంకారం, అహంకారం అంటే ఏమి, అహం ఆకార, నేను ఈ ఆకారాన్ని, నేనే ఈ ఆకారాన్ని కాబట్టి, ఈ ఆకారం నాది కాబట్టి, ఈ ఆకారానికి అన్ని కూడా నేను పోషించాలి, చక్కటి అన్ని రకాలైనటువంటి అన్నిటినీ కూడా ప్రసాదించాలి అని ఏం చేస్తుంటాడు, అన్నిటినీ ప్రసాదిస్తూ ఉంటాడు. సో సేవ చేస్తే ప్రభుపాద గారు అందుకనే చెప్తున్నారు, సో మనం సేవ చేయాలి ఖచ్చితంగా, జీవుడు యొక్క స్వరూపము సేవ చేయడము. అయితే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు తప్పుడుగా మనం సేవ చేస్తున్నాం, మనం మాయకు సేవ చేస్తున్నాం, కృష్ణుడికి సేవ చేయాల్సింది. పోయి మాయకు సేవ చేయడం వల్ల మనకేం ఫలితము, మళ్ళా సంసార చక్రం. కృష్ణుడికి సేవ చేయడం వల్ల ఈ సంసార చక్రం నుంచి మనకు విముక్తి కలిగి మనం కృష్ణుడి దగ్గర చేరుకోవచ్చు. అయితే ఈ జీవుడికి ఉన్నటువంటి అజ్ఞానం చేత, అజ్ఞానం అనేటువంటి అంధకారం పూర్తిగా కప్పబడిపోయింది కాబట్టి, అతను ఏమని భావిస్తాడు, ఈ రకంగా సంసార చక్రంలో తిరగడమే అతను ఆనందం అని భావిస్తాడు, అజ్ఞానంలో ఆ రకంగా భావిస్తున్నాడు. సో అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఏం చెప్పారు, మీరు నిజంగా జెంటల్మెన్ అయితే, జెంటల్మెన్ అంటే ఏమి, పెద్ద మనిషి, మీరు నిజంగా ఒక మంచి పెద్ద మనిషి అని మీరు సమాజంలో మీరు అనుకున్నట్లయితే, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఏం చెప్తున్నారంటే, దిస్ ప్లేస్ ఈజ్ నాట్ ఫర్ జెంటల్మెన్ టు లివ్. మీరు నిజంగా నాగరికత చెందినటువంటి పెద్ద మనిషిగా మిమ్మల్ని మీరు గుర్తించుకున్నట్లయితే, అటువంటి వ్యక్తి ఇది ఈ ప్రపంచం ఇంత దుఃఖపూరితంగా ఉంది, ఇక్కడ నేను నివసించాలి ఆయన ఎప్పుడు కోరుకోడు. అందుకనే ప్రహ్లాద్ మహారాజు యొక్క ఒక శ్లోకం ఉంది భాగవతంలో, ఆయన ఏం చెప్తున్నాడంటే, స్వామి నరసింహస్వామి చాలా భీకరమైనటువంటి రూపాన్ని తీసుకున్నాడు. ఆయన యొక్క కళ్ళు చాలా క్రుద్ధుడై బాగా ఎర్రగా ఉన్నాయి. ఆయన యొక్క నఖాలంతా కూడా మొత్తము ఛాతీలంతా చీల్చే విధంగా చాలా క్రోధంగా ఉన్నాడు నరసింహస్వామి. ప్రహ్లాద్ మహారాజుకి అంత ఇబ్బంది కలిగించినందుకు చాలా ఉగ్ర రూపాన్ని తీసుకున్నాడు నరసింహస్వామి. మొత్తము ఆయన ఈ యొక్క దాంట్లో ఉన్నటువంటి పేగుళ్ళంతా కూడా మాలలుగా ధరించున్నాడు. ఆ నఖాలంతా కూడా రక్తాలతో పూర్తిగా నిండిపోయినాయి. ఎంతో కోపంతో ఆ యొక్క వర్ణననంతా ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో ఉంది. సో ప్రహ్లాద్ మహారాజు ఒక శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, అంత భీకరమైనటువంటి రూపాన్ని చూసినప్పుడు అందరూ భయపడిపోయినారు. ఆ బ్రహ్మ శివ ఇంద్ర చంద్ర అందరు దగ్గర పోవడానికి కూడా భయపడ్డారు. ఈవెన్ లక్ష్మీదేవి సహితం దగ్గర పోవడానికి భయపడిపోయింది. లక్ష్మీదేవి కూడా దగ్గరికి పోలే. సో అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ప్రహ్లాద్ మహారాజుని నువ్వు ముందుకు వెళ్ళు అంటారు. సో అప్పుడు ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామిని చాలా శ్లోకాలు స్తుతిస్తారు. దాంట్లో ఒక శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్తున్నాడంటే, స్వామి నాకు నీ యొక్క ఇటువంటి భయంకరమైనటువంటి రూపం చూస్తుంటే అది ఎంతో సౌందర్యంగా అనిపిస్తుంది. బికాస్ ప్రహ్లాద్ మహారాజు ఆయన భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి అంత భీకరమైనటువంటి రూపాన్ని కూడా ఎంతో అద్భుతమైనటువంటి సౌందర్యంగా ఆస్వాదిస్తున్నాడు. అయితే ఆ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నా భయం అంతా ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క సంసారాన్ని చూస్తే నాకు భయం ఏర్పడుతుందని ప్రహ్లాద్ మహారాజు అంటున్నాడు. ప్రహ్లాద్ మహారాజు ఎవరు, శుద్ధ భక్తుడు, అవునా కదా. ప్రహ్లాద్ మహారాజు భగవంతుని యొక్క చాలా సర్వోన్నతమైనటువంటి భక్తుడు ప్రహ్లాద్ మహారాజు. బట్ అట్లాంటి ప్రహ్లాద్ మహారాజే ఏం చెప్తున్నాడంటే, ఈ నరసింహస్వామిని చూసినప్పుడు దీన్ని చూస్తే నాకు అది దేవతలు మొత్తం సకల ముక్కోటి దేవతలందరూ కూడా ఆ యొక్క రూపాన్ని చూసి భయపడి వాళ్ళు దగ్గర పోవడానికి భయపడ్డారు. అట్లాంటి భీకరమైనటువంటి రూపాన్ని ప్రహ్లాద్ మహారాజు చూసినప్పుడు ఆయన భయపడలేదు. ఆయన ఎంతో నిర్భయంగా ముందుకెళ్ళిపోయి భగవంతుని కీర్తిస్తున్నాడు. బట్ అట్లాంటి ప్రహ్లాద్ మహారాజు దేనికి భయపడుతున్నాడంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సంసార చక్రాన్ని చూస్తే నాకు భయం కలుగుతుంది అని అంటున్నాడు. ప్రహ్లాద్ మహారాజు శుద్ధ భక్తుడు, ఆయనే ఈ భౌతిక ప్రపంచం చూస్తే అంత భయపడుతుంది అంటే మనము ఇంకా మనం ఎంత భయపడాలి. సో భక్తుడికి ఉన్నటువంటి ఒకే ఒక భయం ఏమిటంటే, ఈ ప్రపంచాన్ని చూస్తే భయం వస్తుంది. ఆ భయం కలిగి ఉండడం మంచిది. ఆ భౌతిక ప్రపంచం అది ఎంత దుఃఖకరమైనటువంటిది, తిమింగలాలు, సురచేపాకులు, సురచేప భయంకరమైనటువంటి సముద్రం అది. సో ప్రహ్లాద్ మహారాజ్ మనకు నేను ఏం నేర్పిస్తున్నాడంటే, ఆ యొక్క ప్రేయర్ ద్వారా భక్తులుగా మన ఈ భౌతిక ప్రపంచం పట్ల మనకు విరక్తి కలగాలి, మనకి ఈ భౌతిక ప్రపంచం పట్ల మనకు భయం కలగాలి. అది మంచి చిహ్నం అది. ప్రభుపాద గారు ఒక భాష్యంలో ఏం చెప్తున్నారంటే, మనము ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి సాధిస్తున్నామా లేదా అనేటువంటి దానికి పరీక్ష ఏమిటంటే, భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్ర స్యాత్ అనేటువంటి శ్రీమద్ భాగవతం శ్లోకం ప్రభుపాద గారు చెప్తూ, మనం భక్తిలో పురోగతి సాధిస్తున్నామా లేదా అనే దానికి చిహ్నము మనకు ఈ భౌతిక ప్రపంచం పట్ల మనకు విరక్తి కలగాలి, ఈ భౌతిక ప్రపంచం పట్ల మనకు భయం కలగాలి. అది ఈ యొక్క నిజమైనటువంటి టెస్ట్. మనము నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నామంటే మనకు పూర్తిగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల పట్ల మనకేం కలగాలి, విరక్తి కలగాలి. సో విరక్తి కలిగిందంటే, అప్పుడు విరక్తి కలుగుతుందంటే మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తున్నాము అని అర్థం. విరక్తి కలగట్లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా భౌతికమైనటువంటి ఆకర్షణ అన్ని కూడా మరింత పెరిగిపోతున్నాయంటే, మనం ఆచరించేటువంటి విధానంలో మన యొక్క భక్తిత్వ సేవలో ఏదో తప్పులున్నాయి, ఏదో మన సరి అయినటువంటి రీతిలో మనం ఆచరించలేదు అనేటువంటిది మనం గుర్తించాలి. సో అందుకని ప్రహ్లాద్ మహారాజ్ లాంటి గొప్ప మహనీయుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నరసింహస్వామికి ఈ పెద్ద భవసాగరం నుంచి దయచేసి నన్ను రక్షించండి అని ప్రార్థిస్తున్నాడు. సో అందు కూడా మనం భగవంతుని దీనికోసమే మనం ప్రార్థించాలి, ఇంకా దేనికోసం మనం ప్రార్థించకూడదు. భక్తుడు ఈరోజు మార్నింగ్ ప్రభు కూడా మార్నింగ్ క్లాస్ లో చెప్తున్నారు, భక్తుడు దీనికోసమే ఆయన మోక్షం కావాలని కూడా కోరుకోడు. శుద్ధ భక్తులు వాళ్ళు ఎప్పుడు కానీ ఈవెన్ భగవంతుని 5 రకాలైనటువంటి మోక్షాలు కావాలి అవన్నీ కూడా వాళ్ళు కోరుకోరు. వాళ్ళు ఏం కోరుకుంటారు, ఎట్లాంటి స్థితిలో పెట్టినా పర్వాలేదు, మీ యొక్క పాద పద్మాలను ఎప్పుడు కూడా మరిచిపోకుండా ఉండేటువంటి అటువంటి ఒక అనుగ్రహాన్ని నాకు ప్రసాదించండి అని శుద్ధ భక్తులు కోరుకుంటారు. గొప్ప గొప్ప ఆచార్యులందరూ వాళ్ళ ఆ రకంగా కోరుకుంటున్నారు. సో ఎట్లాంటి స్థితిలో ఉన్నా కానీ, నరకంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా ఎక్కడున్నా కానీ మీ యొక్క పాద పద్మాలు. ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఇంకో కీర్తనలో ఏం పాడుతున్నారు, బ్రహ్మ యొక్క పదవి వచ్చి మీ యొక్క స్మరణ లేకుండా ఉన్నట్లయితే అట్లాంటి నాకు స్థాయిద్దు, అది ఒక కిరిమి కీటకంగా మలంలో ఒక కిరిమిగా జన్మించినా కానీ పర్వాలేదు, నిన్ను స్మరించే విధంగా నాకు ఒక భాగ్యం దొరికింది అంటే నాకు అట్లాంటి కిరిమి కీట జన్మే నాకు చాలు అని భక్తి వినోద్ ఠాకూర్ ప్రార్థిస్తున్నారు. సో అట్లా ఎట్లా సర్వావస్థల్లోనూ భక్తుడి యొక్క భావన ఎలా ఉండాలంటే, తన యొక్క కృష్ణ చైతన్యాన్ని సురక్షితంగా అతను రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రభుపాద గారు కూడా ఒక శిష్యుడికి ఒక లెటర్ రాస్తూ ఏం రాస్తారంటే, ఫస్ట్ అండ్ అతను ఆ శిష్యుడు ప్రభుపాదకి ఏదో ఒక సమస్యకు రాసుంటాడు, దాన్ని తిరిగి ప్రభుపాద వారు ఏం రాస్తారంటే, ప్రప్రథమమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే మన యొక్క భక్తియుక్త సేవలో మన యొక్క భక్తిని మొట్టమొదట మనం రక్షించుకోవాలి. మనం ఇప్పుడు మన భక్తిని రిస్క్ లో పెట్టి మనము ఇంకో తోటి వ్యక్తి భక్తులకి తోటి వ్యక్తుల్ని మనం రక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ మన భక్తిత్వ సేవలో మనం చాలా స్థిరంగా మనం చాలా పట్టుదలను ఎంతో నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఈ రకంగా ముందుకెళ్తూ మనం అప్పుడు పూర్వాచార్యులు మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి వైష్ణవులు వాళ్ళందరినీ కూడా గట్టిగా పట్టుకుంటూ మళ్ళా మనం భక్తిత్వ సేవను మనం ప్రచారం చేసినట్లయితే అప్పుడు అది ఎంతో చక్కగా మనం విజయవంతంగా మనం ప్రచారం చేయొచ్చు. సో అందుకని ఈ యొక్క శ్లోకం యొక్క ముఖ్య అర్థము, ఎప్పుడు కానీ మనము భక్తిని కానీ భక్తుల్ని కానీ తక్కువ అంచనా వేయడానికి లేదు. భక్తి యొక్క స్థాయిని కానీ భక్తుల్ని కానీ వీళ్ళంతే వాళ్ళంతే అని మనం ఎవరిని కానీ తక్కువ అంచనా వేయడానికి లేదు. కృష్ణుడు ఒక శ్లోకమే దీంట్లో ముఖ్యంగా కేంద్రీకరించి చెప్తున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడంటే, నా భక్తులు కొన్నిసార్లు తప్పులు చేసినప్పటికీ కూడా వాళ్ళని సాధులుగా పరిగెత్తించాలని కృష్ణుడే చెప్తుంటే, ఇంకా మనం అటువంటి అప్పుడు మనం ఆ భక్తుల్ని మనము అసాధు అతని భక్తుడు కాదని మనం నిర్ధారించడానికి మనకి ఏం అర్హత అని చెప్పండి, అవునా కదా. సో అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. అందుకని హరే కృష్ణ మహామంత్రం జపం చేయడము, తీవ్రంగా జపం చేయడము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని హరే కృష్ణ మంత్రం జపం చేయడము, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడము, భక్తుల యొక్క సాంగత్యంలో ఈ కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి తత్వాన్ని విషయాన్ని భక్తుల మధ్యలో చర్చించుకోవడము, కేవలం కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడము, ఇట్లాంటి మనము ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురి యొక్క అడుగుజాడల్లో నడవడము, ఈ రకంగా మనం చేస్తూ పోతున్నట్లయితే ఖచ్చితంగా ఈ భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్య రస్యాత్ అనేటువంటిది మనకు కలుగుతుంది. హరే కృష్ణ.